अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतज्ञं त्रिपुरं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रियः कान्ताय कल्याणनिधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नयेन्द्रकन्या उरुषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां समस्तसन्मङ्गलानि सन्तु। ज्ञानं भास्करस्वरूपं, भाः अंटे कांति अर्थं, भास्करः అంటే కాంతిని వెదదొల్లువాడు, కాంతినిచ్చేవాడు. కాంతి అంటే ఏమిటి? సహజంగా ప్రతి వ్యక్తిలో ఇది చెయ్యొచ్చో చేయకూడదో, దేని వల్ల తనకి లాభమో దేని వల్ల తనకి నష్టమో తెలియని ఒక ఆలోచన చీకటి ఉంది, దాన్ని అజ్ఞానం అన్నారు. దాన్నే సంస్కృతంలో తమస్సు. ఇప్పటికి కూడా ఎంత జ్ఞాని అయినా అసలు తనకు అర్థం ఏమిటో వాడికి గుర్తుగా తెలియదు. కాలం నడిపిస్తోంది, వాడు చేస్తున్నాడు. కాబట్టి దీనిని చీకటి అన్నారు. ప్రతి వ్యక్తిలో అజ్ఞానము అని ఒక చీకటి ఉంది. ఈ చీకటిని తొలగించడానికి కావలసిన కాంతిని ప్రసాదిస్తున్నాడు కనుక అతన్ని భాస్కరుడు అన్నారు. ఆయన వల్ల పగలు ఏర్పడుతుంది కాబట్టి అహస్కరుడు అన్నారు. అహశబ్దానికి పగలు, అహోరాత్రాలు అంటే అదే, అహహ అంటే పగలు, చీకటి పడితే అది రాత్రి, రెండు కలిస్తే అహోరాత్రులు. ఆ మధ్యలో ఉన్న ఆ చివరి ఆని చివరి ఉన్నటువంటి త్రాన్ని తీసేస్తే హోర. ఇప్పటికి కూడా హోరా కాలం అంటే ఏంటన్నమాట, సూర్యుడు ఉదయించడం అస్తమించడం. ఈ కాలంలో ఏ సమయంలో ఏ గ్రహం ఉందో తెలుసుకుని పనిచేయటమే హోరాకాలం అంటే. ఆదివారం ఉందనుకోండి, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఆదివారానికి అధిష్టాన దేవత సూర్యుడు కనుక రవిహోర అంటాం అన్నమాట. ఇంకా అక్కడి నుంచి వెనక్కి మధ్యలో ఒక గ్రహాన్ని తీసేసి దాన్ని హోరాగా పెట్టారు. మొత్తం మీద సూర్యుడు రాత్రి పగలు కలిగిస్తూ, కాలాన్ని నడుపుతూ, జ్ఞానమిస్తూ, చీకటిని తొలగిస్తూ, వెలుతురుడి లోకానికి అందించేటటువంటి నిజమైన ప్రథమ గురువు అన్నారు. అందరికీ మొదటి గురువు సూర్య భగవానుడు. జ్ఞానమిచ్చేత్తు భాస్కరాత్ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ జ్ఞానమిచ్చేచ్చ అని. ఆరోగ్యం కావాలంటే సూర్యుడి నుంచి కోరుకో. ఆరోగ్యం రెండు రకాలు, శరీరం మనస్సు రెండు స్వస్థతతో ఉండడం. ముందు శరీరం బాగుంటే తర్వాత మనస్సు, దాని తర్వాతే బాగుంటుంది. మనస్సు బాగుంటే శరీరం బాగుంటుంది. ఈ రెండు బాగుండాలంటే ఆ రెండింటినీ అదుపులో పెట్టే శక్తి కావాలి. ఆ శక్తే సూర్యభగవానుడు. అందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, భాస్కరాత్ అంటే సూర్యుని నుండి ఆరోగ్యం, ఆరోగ్యమును ఇచ్చేత్ కోరుకును. నాయన సూర్యుడి నుంచి ఆరోగ్యాన్ని కోరుకోండి. మీరు కోరుకోవాల్సింది ఆరోగ్యం, ఆరోగ్యం సూర్యుడే ఇస్తాడు. ఈ సూర్యుడికి అనేక నామాలు ఉన్నాయి. అందులో ఒక నామం ఆదిత్యుడు. అదితికి కొడుకుగా పుట్టాడు ఈయన. ఈయనకి నిజానికి జన్మలేదు. సూర్యుడు కూడా విష్ణు స్వరూపుడే కనుక సూర్య నారాయణమూర్తి అన్నాం. సూర్యుడి యొక్క బింబము మధ్యలో ఉన్న దివ్యశక్తి నారాయణుడి యొక్క కాంతి అన్నారు. అందుకని విష్ణువుని రోజు స్తోత్రం చేయాలన్నా, పూజ చేయాలన్నా, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆయనకి నమస్కారం చేస్తే విష్ణువుని పూజించినట్టే. ఒకవేళ ఏ కారణము చేతనైనా ఎవడైనా గుడిలోకి రాలేకపోతే అప్పుడు పూజ చేయడానికి మార్గం ఏమిటంటే సూర్యభగవానుడి బింబానికి ఉదయిస్తున్నప్పుడు నమస్కారం చెయ్యాలి. అందుకని నారాయణుడు ఆయన. అటువంటి వాడిని ఒకప్పుడు అదితి నాకు కుమారుడిగా పుట్టు అని ప్రార్థిస్తే ఆవిడికి సంతానంగా పుట్టాడు కనుక అప్పటి నుంచి ఆయన్ని ఆదిత్యుడు అన్నారు. మహాభారతంలో శాంతి ఆనుశాసనిక పర్వాలు అన్నిటిలోకి గొప్ప పర్వాలు. అన్ని విశేష కథలు, అన్ని ధర్మములు, అన్ని మహిమలు ఇంకా ఈ సృష్టిలో ఎక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే అవి ఎంతకాలమైనా చెప్పినా తరగవు. కాకపోతే మానవులకి సమయం లేక ఏదో అప్పుడప్పుడు మేము కూడా క్లుప్తంగా చెబుతున్నాం. 7 రోజులు, 9 రోజులు, 5 రోజులు ఏదో అయ్యింది అనిపిస్తున్నాం. ముక్కలు పెట్టినట్టే పరీక్ష వెళ్ళడానికి ఏం చేస్తారంటే ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్లను పెట్టేస్తారు. అది చదువుకుని పరీక్ష ప్యాస్ అయిపోతున్నాడు. ఏదో 40% వచ్చి ప్యాస్ అయినవాడు కొంతమంది. అదృష్టం బాగుండి 5 క్వశ్చన్లు రాస్తే 20 మార్కులు అనుకోండి. 5 వచ్చేస్తే వాడికి గోటికి తోలు తెచ్చుకుని ఓహో వీడేదో ప్రతిభావంతుడు ర్యాంకు తెచ్చుకున్నాడు అంటున్నారే కానీ నిజానికి ఈ ట్యాంక్ ఫుల్ అవట్ల ర్యాంక్ వస్తుంది కానీ. అలాగే పురాణాలు కూడా అంతే. ఎన్ని విశేషాలు ఉన్నాయండి. యావత్ జీవితము వాటిని చెప్పడానికి మాకు సమయం సరిపోవడం లేదు. చదవడానికంటే శ్లోకాలు 18,000 ఉంటాయి కాబట్టి పురాణంలో ఏదో కంఠస్థం చేయగలుగుతున్నాం, వాటి సారం తెలుసుకుంటున్నాం. కానీ వ్యాఖ్యాన రూపంలో అందించాలంటే యుగాలు సరిపోనంతటి భాష్యం ఉంది అందులో. అసలు రామాయణం శతకోటి ప్రవిస్తరం అన్నారు. శతకోటి అంటే 100 కోట్ల శ్లోకములతో ఉంది. 100 కోట్ల శ్లోకాల 24,000 ఇప్పుడు వాల్మీకి రాసిన రామాయణాన్నే రామచంద్ర ప్రభు చదవడానికి 9 రోజులు పడుతుంది. ఊరికే పారాయణ చేస్తే ఊరు మహావేట్టది కూడా టకటక. ఇంకా పురాణంగా చెప్పాలంటే కనీసం 1 సంవత్సర కాలం రోజు 3 గంటల చొప్పున ప్రవచనం చేస్తే 1 ఏడాదిలో రామాయణాన్ని కొంచెం క్లుప్తంగా పూర్తి చేయగలను. నేను మిగతా వేళ ఎంతకాలం పడుతుందో చెప్పలేము. దాన్ని 40 రోజులు, 30 రోజులు చెప్పేసి మన వాడు సంపూర్ణ రామాయణం అంటున్నాం. అంటే ఎంత కష్టమో చెప్పడానికి చెబుతున్నాను అనమాట. తప్పనిసరి అటువంటిది శాంతి ఆనుశాసన పర్వాలి. ఎంత గొప్ప ఆలోచించండి. 1,07,281 శ్లోకాలు భారతం. అందులో సింహభాగం ఈ శాంతి ఆనుశాసనిక పర్వాలి. అందులో చెప్పారు ఒకప్పుడు కశ్యప ప్రజాపతి భార్య అదితి తనకి మంచి సంతానం కలగాలి, ఈ సంతానం లోకానికి వెలుగిచ్చే సూర్యుడు ఉండాలి అనుకుంది. మొదట్లో సూర్యుడికి ఇప్పటికున్న కాంతికి కొన్ని కోట్ల రెట్లు కాంతి ఉండేది. ఇప్పుడున్న సూర్యుడు కాంతి తగ్గించుకున్నాడు అన్నమాట. విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తినట్టుగా భగవంతుడు ఇప్పుడు ఇంత తక్కువయ్యాడు. ఈ కాస్తకే కాలిపోతున్న ఏరియా అయిపోయింది మన. అందుకే కాలిపోతే అయిపోయింది ఒక చేత అంత వేడిందంటే నిజంగా ఆయన సంపూర్ణ శక్తి ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అటువంటి భగవంతుడి గురించి అదితి ఒకప్పుడు ధ్యానం చేసింది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. అమ్మా ఏమిటి నీ కోరిక అంటే నా నెలలో అమ్మా అని సంబోధించావు, నా కడుపులో కొడుకుగా పుట్టి అదితి కొడుకు కనుక ఆదిత్యుడు అని పేరు పొందు, తద్వారా నా జీవితం ధన్యమవుతుంది. ఒక్కొక్క కొడుకు పుడితే వంశం ధరిస్తుందని బాబు, మహానుభావులైన పిల్లలో ఎంత లాభం ఉందో అన్నారు. కొంతమంది కొడుకులు పుడితే యావత్ జీవితం తండ్రి ఏడుస్తూనే ఉంటాడు, ఎవడదృష్టం వాడేదన్నమాట. ఈ దిక్కుమాల కొడుకు ఎందుకు పుట్టాడు రా బాబు, ఎందుకంటే సంతానం లేకపోతే బాగుండు అనిపిస్తుంది. అందుకనే కాశీమదిని కథలనే ఒక గొప్ప గ్రంథంలో మధిర సుబ్బన దీక్షితులు గారని, తిరుపతి ఆటకంలో చెడ్డపల్లి వెంకట శాస్త్రి గారు కూడా కొంచెం పాఠం చెప్పిన వాడే, అంత పెద్దవాడు. కాశీమదిని కథలనే పేరుతో ఆ రోజుల్లో రాజమహేంద్రవరంలో ఎన్ని విశేషాలు రాశాడు లెక్కలేదు. అందులో ఒక అద్భుతమైన పద్యం రాశాడు, నేటికి 150 ఏళ్ల క్రితం. కొడుకులు కల్గుదాక ఒక కొన్ని దినంబులు చిన్నంత నందనుడమిన ఆయువులు బలము బుద్ధియు విద్యయు చాలగల్గా ఉడుగని చింత కల్గి తనులోలి భజంపని చింత తండ్రికి పుడుకడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగా కమిత్రులే. పిల్లలు లేని కాలంలో పిల్లలు లేరు అని అడగడం, సంతానం కలగడానికి మంత్రం ఉందా పారాయణ ఉందా అని. మంచివాడైతే మంచి మంత్రం చెబుతాడు, లేదా వాడి దగ్గర ఓ $25,000 శుభ్రంగా వసూలు చేసి నా వల్ల అవ్వలేదు ఇంతవరకు అయింది అంటాడు. ఎవడ అడ్వాంటేజ్ వాడికి చేస్తాం అని చేత కొడుకులు కలిగేదాకా ఒక కొంతకాలం లేడు. సరే ఏదో దేవుడు దేవుడు పుట్టిన తర్వాత ఈ పుట్టిన వాడికి ఆరోగ్యం బాగుంటుందా లేదా చదువుకుంటాడా లేదా తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తాడా లేదా ఇవన్నీ ఆలోచన. ఏదో తెలివితేటలు వచ్చాయి, ఆరోగ్యం బాగుపడింది, విద్య బాగా వచ్చింది, అయ్యాక మంచి ఉద్యోగం వస్తుందా లేదా అందులో అందరికీ వాడు ఇండియా వదిలి అమెరికాలో దృష్టి పడిందండి. అంచేత అమెరికాలో గ్యారంటీగా వీడికి ఉద్యోగం వస్తుందా, అక్కడ సిటిజన్షిప్ వస్తుందా లేదా, దేవుడు దేవుడు అక్కడ కూడా సాఫ్ట్వేర్ ఇయ్యాడు లేదా హార్డ్వేర్ ఇయ్యాడు, ఏదో ఉద్యోగం వచ్చింది మొత్తం మీద. వచ్చాక మంచి అమ్మాయి వస్తుందా లేదా, ఇప్పుడు ఇది అసలు గొడవ. ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు పెద్ద గొడవలో పెళ్ళి, ఎందుకంటే పొద్దున పెళ్ళి సాయంత్రం పెట్టాక కదా మనం చూస్తూనే ఉన్నాం. పొద్దున్న ఏదో అత్యంత కష్టమైన పెళ్లి పెటాకులు లేదు నేర్చుకున్నాం, కానీ పెటాకులు రాస్తమాట అనుకోడు మిగతానికి. ఎందుకని పెళ్లి పెటాకులు పెళ్లి అవ్వాలని కోరుకోలేదు, పెటాకులు మనకి నేర్పదు గొడవ. 3 సార్లు విడాకడం పోవడం ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు పెళ్లి చేసుకుంటాడో ఎందుకు విడిపోతున్నాడో తెలియట్లేదు. పైగా అదేదో కెమిస్ట్రీ అంట, వాటి దగ్గర కెమిస్ట్రీ అదో పెద్ద మిస్టరీ అంచేత సరిపోలేదు విడిపోయాం. ఇంత విచిత్రమైన కాపురాలు అయిపోయాయి అన్నమాట. అంచేత మొత్తం మీద పెళ్ళి పెటాకుల దాకా వెళ్లకుండా ఐకవత్యంతో ఉంటారా లేదా ఉన్నంతకాలం. పూర్వం ఒక్కసారి తాడి కడితే ఇక పాడి మీద వెళ్ళేదాకా ఈ తాడి కట్టినవాడే భర్త అనమాట. నేను ఈ మధ్యకాలంలో ఫోన్లు చేశాక మీ ఆయన బాగున్నాడంటే మా ఆయన గురించి చెప్పకండి, ఆయన నేను విడిపోయాం, మా కెమిస్ట్రీ సరిపోలేదు. నిజంగా భయం వేసింది. అప్పటి నుంచి ఈ ఫోన్ నెంబర్లు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పడి భర్తది భార్యది విడిగా తీసుకుని, ఏమండి అడగరాదు కానీ మీ ఇద్దరు కలిసే ఉన్నారా అని అడిగి మాట్లాడవలసి వస్తుంది. ఎవరు భార్యో ఎవరు భర్తో తెలియట్లేదు. అంచేత భార్య నెంబర్ తీసుకుని మీ ఆయన ఎలా ఉన్నారంటే అని అడిగితే ఏమిటండి ఆయన గురించి చెప్తారు రాగానే, దాంతో మీరు ఎడిన కోపం వస్తుంది అంటారేమో అని. అంచేత ఎంత గురువైనా విడిపోయిన భర్త గురించి అడిగితే పాపం రావచ్చు కదా, పాపం రావచ్చు కదా. అందువల్ల అది కూడా ఒక సరదానండి, కలి ప్రభావం అంట అది. ఇలా అవుతుందో లేదో అన్న భయం అనమాట. కోడలు రావాలట, మేడలు తేవాలి, ఆ తెచ్చిన మేడలతో పాటు మళ్ళీ ఎదురు మాట్లాడకూడదు, పొరపాటును కూడా కిక్కులు మరి పలకూడదు. ఈ మధ్యకాలంలో అంటే నేను చెప్పేది ఏది అతిశయోక్తిగా చెప్పట్లేదు, సుమారు జరుగుతున్నది ప్రస్తుత కాలంలో అలా జరుగుతున్నాయి మాకు అనుభవాలు కాబట్టి. ఒక ఆవిడ వచ్చింది, మా అబ్బాయి అండి వాడికి పెళ్ళి అవ్వాలి, మేము కొట్టినా తిట్టినా కోడలు మాట్లాడకూడదు, మంచి కట్నం తేవాలి మేడలు తేవాలి, ఏమన్నా వాడు కిక్కులు మనకూడదు, అటువంటి సంబంధం వచ్చేందుకు మంత్రం చెప్పండి అని. ఆ మంత్రాలు ఇప్పుడు నేను ఇవ్వలేని పొమ్మన్నారు అనుకోండి. సరే మొత్తం మీద పెళ్లి మ్యారేజ్ దగ్గరికి వెళ్ళారు వీడు, వాడు ఎవరో మ్యారేజ్ బ్రోకర్ పెరిగేవాడు, వాడు ఒక సంబంధం తెచ్చాడు, మీరు అడిగిన మంచి సంబంధం ఉందంటే అన్నాడు, మంచి కట్నం ఇచ్చారు పెళ్లి అయిపోయింది. ఎంతసేపు ఇప్పుడు ఈమెయిల్స్ లో మాట్లాడుకోవడం కాబట్టి ఫేస్బుక్ లో మాట్లాడుకున్నారు వెళ్ళు, ఇంటర్నెట్ వెళ్ళేది ముఖాముఖి మాత్రం చూసుకోలేదు. సరే పెళ్ళి అయిన తర్వాత అయ్యినా నువ్వేం చదువుకున్నావు అంటే బెబ్బెబ్బే అంది. ఎన్నైనా బెబ్బెబ్బే అంటుంటే తర్వాత అర్థంది అమ్మాయి మోగలి మోలి ఇదేం సంబంధం తెచ్చావురా అని ఆ పెళ్ళిళ్ళ వాడిని అడిగితే మీరే కదండి కోడలు తిట్టినా కొట్టినా మాట్లాడకూడదన్నారు మాట్లాడకూడదంటే మోగదాన్ని చేసుకోవాల్సిందే అంచేది ఇది గొడవ. కాబట్టి మోగద రావాలన్నమాట చివరికి మనకి ఇలాంటి సంబంధం కావాలని కోరిక. ఎంత అయ్యాక తల్లిదండ్రుల్ని భజించరేమో పూజించరేమో పట్టించుకోరేమో అని వెంగ తను రోజు భజం పని ఎంత మా అబ్బాయి మా వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అది కొంతకాలం వేడుకు. తండ్రికి ఎప్పుడు కొడు చెంత చేయుదురు పుత్రులు శత్రులుగా మిత్రుడి ఎంత అనుభవంతో చెడు మహానుభవుడు ఆయన తండ్రికి మహాభారతి కలిగించి ఇలాంటి పుత్రులు శత్రువులు కానీ మిత్రుడు ఆయన. కాబట్టి సంతానం వల్ల కీర్తి రావాలి తప్ప అపకీర్తి రారాదు. అటువంటి సంతానం నువ్వే నా కొడుగ్గా పుట్టింది తహాస్తు అన్నాడు సూర్య భగవానుడు. ఈ అదితి గర్భం ధరించింది ఆవిడ కడుపుతో ఉన్నంతకాలం 12 నెలలు కడుపుతో ఉంది. సాధారణంగా 9 నెలలు నిండాక ఆసుపత్రి పరిగెత్తి వెళ్ళిపోతారు వద్దన్న పొట్టాలను పోసి సిజేరియన్ అని ఆపరేషన్ చేసేస్తే ఇంకో 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కనుక తీసి పారేస్తారు వాటిని. అందరూ మంచి మనోరమ గారు లాంటి డాక్టర్లు ఉంటారండి ఎవడి విధానం బాగదు కనుక అంచేత 12 నెలలు పోసింది ఆవిడ. అయినా భర్త గారు ఏమో అడగలేదు ఆసుపత్రికి అడదామా అలా. కానీ ఒక్కందుకు ఆయన కోపం వచ్చిందిట గర్భవతి అయిన దగ్గర నుంచి ఆవిడ ఒక్కరోజు కూడా ఆచమన జలం తప్ప మంచినీళ్ళు తప్ప ఏమీ తినలేదు. కొన్ని పళ్ళులేవో ఉన్నాయి ఆవిడికి పళ్ళులేవో ఆవిడికి ఉన్నాయి పక్కన పళ్ళు ఉన్నాయి నోట్లోనూ పళ్ళు ఉన్నాయి అయినా తినదో ఉపవాసంతో ఉంది. దాంతో కోపం వచ్చింది గర్భవతులు ఉపవాసం ఉండకూడదని శాస్త్రం ఉండే గుర్తుపెట్టుకోండి గర్భవతే కదా సహజంగా కటిక ఉపవాసం ఉండకూడదు. ఏకాదశి నాడు ఏమీ తినకుండా మరీ బొత్తిగా ఉపవాసం ఉంటే అది లంకణం అంటే జ్వరం వచ్చిన వాడు ఏమి తినలేని స్థితిలో ఉన్నప్పుడు చేసేదాంతో సమానం. ఎంతో కొంత తినాలి పండు ఏదో వీళ్ళు బట్టి ఒక కేజీ బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుని నెయ్యి వేసుకుని చట్నీ వేసుకున్నాం ఏదో గొప్ప ఎక్కువ తినకండి క్లుప్తంగా ఒక కేజీ ఉప్మా కంటే ఎక్కువ తినకండి ఎంతో కొంత పడాలి మొత్తం మీద. ఇప్పటికీ వైష్ణవ సంప్రదాయంలో బాలభోగం పెడతారు కాస్త కొన్ని నియమాలు ఉన్నాయి కటికగా ఉపవాసం ఉండరాదు లంకణం చేయకూడదు. అటువంటిది అసలు ఉపవాసమే పూర్తిగా వద్దంటూ అంటే నువ్వేమో గర్భవతివి అసలు గర్భవతులు తిండి తినకుండా ఉండకూడదని శాస్త్రం ఎక్కువ తినాలి ఉత్తప్పటికంటే నువ్వేమో పూర్తిగా తిండి మానేసి కూర్చున్నావు ఇది తప్పు పిల్లవాడిని చంపేస్తావా అన్నాడు. ఇది భారతంలో మాట ఏ పిల్లాడిని మృతుణ్ణి చేద్దామనుకుంటావు కడుపులో పిండాన్ని చంపాలనుకుంటున్నావా అన్నాడు. అప్పుడు ఆవిడేమంది మార్తో భవ నువ్వేమి ఆర్తి పొందవద్దు మా ఆర్త భవ ఆర్త ఆర్తి పొందినవాడు బాధపడేవాడు మా అంటే వద్దు మా ఆర్తో మార్తో భవ అని అంటే నువ్వేం బాధపడతా నీకెందుకు నాకు తెలియదా ఆ అబ్బాయి సాక్షాత్తు పరమాత్ముడు సూర్యనారాయణ మూర్తి నా ప్రార్థన కేంద్రించి కడుపులో పడ్డాడు ఆయనకి లౌకికమైన తిండి ఎక్కర్లేదు అందుకని నాకు ఆకలి వేయటం లేదు దాహం వేయదు ఆకలి వేస్తే నేమాత్రం ఆకన్నా కానీ ఆయన దైవంలో ఏమీ లేదు ఉపవాసంతో ఉంటే భగవంతుడు పుడతాడు అందుకని నువ్వు చింతించవద్దు అది టక్కర పుట్టాట వెంటనే ప్రసవం అయిపోయింది. ఇలాంటి ప్రసవం అందరికీ అవుతుంది ఆవిడ అదృష్టం మార్తోభవాలు కానీ ఆవిడకి ప్రసవం అయిపోయింది. మార్త అన్నప్పుడు పుట్టాడు కదా ఆ పుట్టినవాడు గుడ్డు రూపంలో పుట్టాడు ఆ పుట్టడం కూడా ఇలా ఒక బంగారపు గుడ్డు రూపంలో అండము అంటే గుడ్డు మార్త అన్నప్పుడు అండం పుట్టింది కనుక మార్తండు అన్నారు మార్తాండు పేరు అలా వచ్చింది అన్నమాట. ఏ విధమైన బాధ కలగకుండా పుట్టిన అండం మార్తండు మార్తాండు రెండు కూడా మృత నా భవతి వాడు మృతుడు కాడు మృతుని మృతుడు కానటువంటి అండము కనుక కూడా మార్తండు మార్తాండు అయ్యాడు అన్నమాట. ఆ పుట్టినవాడు కోటి కిరణాలతో పుట్టాడు ఆయన ఇప్పుడున్న సహస్ర కిరణాలు కాదు భయంకరమైన కాంతితో పుట్టాడు ఆకాశంలో ప్రజ్వలిల్లాడు తల్లికి నమస్కరించాడు అమ్మా నీ కోరిక తీరింది కదా విష్ణు స్వరూపుణ్ణి నీకు కొడుకుగా పుట్టాను నీ పేరు మీదుగా ఆదిత్యుడు అదితి కొడుకు కనుక ఆదిత్యుడు అని ప్రసిద్ధి చెప్తాను కశ్యపుడి కొడుకు కనుక కశ్యపాత్మనుడు కాశ్యపేయుడు. రోజు మనం సప్తాశ్వరథమారూఢం చదువుతున్నాం కదా సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఏడు గుర్రములు పూంచిన రథము మీద నిరంతరం తిరుగుతూ ఉంటాడు ఆయన. ప్రచండుడు, చండుడు అంటే తీవ్రమైన వాడు, ప్రచండు అంటే బాగా తీవ్రం. ఆయన కిరణములు ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఇదో మధ్యాహ్నం పూట కాసేపు వేడి తిరిగితే తెలుస్తుంది, ఒళ్ళంత చుర్రు ఉంటుంది అన్నమాట. అంత తీవ్ర కిరణములు కలిగిన వాడు కశ్యపాత్మజం, కశ్యపునికి కొడుకు. చేతిలో తెల్ల తామర పువ్వుడు ధరిస్తాడు ఆయన, అందుకని శ్వేతపద్మధరం. అటువంటి దేవుని గురించి, సూర్యుని గురించి నమస్కరిస్తున్నాను అని అశ్వకానికి అర్థం. ఆ విధంగా కశ్యపుడు కొడుకు కనుక కశ్యపాత్మజుడు, కశ్యపేయుడు, అదితి కొడుకు ఆదిత్యుడు అని పిలుచుకుంటున్నాను అన్నాడు. పెళ్లి చేసే భాగ్యం కూడా మాకే ఇమ్మంది. అదితి అంటే ఏమో సంతకాల పెళ్ళిళ్ళు ఉంటాయేమో, ఏం చెప్పగలము, డేటింగ్లు ఉంటాయేమో, ఏం చెప్పగలము, అందుకని లేదు నాయన నేను చూసిన సంబంధమే చేసుకోమంటే అలాగేనమ్మా అన్నాడు ఆయన. ఆ రోజుల్లో దేవతలకి శిల్పి విశ్వకర్మ, దేవతల శిల్పి చాలా గొప్పవాడు ఆయన, మంచి అసలు ఇంజనీర్ ఆయనే, ఆయనే ఇంజనీరు, ఆయనే కాంట్రాక్టరు, ఆయనే అన్ని కడతాడు, మహామంత్రవేత్త, వాస్తు బాగా తెలిసిన వాడు. ఆయనకి ఒక కూతురు ఉన్నది, ఆ కూతురు పేరు సంజ్ఞాదేవి, ఆవిడికి పద్మిని అని కూడా పేరు. సంజ్ఞాదేవిని చూచింది ఈవిడ చాలా అందగత్తే, గుణవతి, అందువల్ల ఈమె తగిన కోడలు నాకు, మా సూర్యుడికి భర్త భార్య అనుకుని, ఓ విశ్వకర్మ నీ కుమార్తెని మా సూర్యుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? అంతకంటే అదృష్టం ఉంటుంది, ఆయన నారాయణ స్వరూపుడు, అందులో నువ్వు సామాన్యురాలుగా స్వయంగా అడిగితే కాదంటారా, మీ కశ్యప ఆదిత్యుల యొక్క కుమారుడు మాకు అల్లుడు అవడం మా అదృష్టం. అందులో ఆయన ఏ దేశంలో అయినా ఉంటాడు, ఆయన అన్ని చోట్ల గ్రీన్ కార్డ్, అమెరికాలోనూ ఉంటాడు, ఇండియాలోనూ ఉంటాడు, జపాన్లోనూ ఉంటాడు, బ్రెజిల్లోనూ ఉంటాడు. అందుకని అసలు గ్రీన్ కార్డు గురించి నన్ను అల్లుడు దొరకడమే అదృష్టం అనుకుంటాను. సహజంగా ఆయన మహానుభావుడు, ఎల్లో కార్డు కలిగిన వాడు, తప్పక చేసుకుంటాను అన్నాడు ఆయన. ఇదో శుభముహూర్తంలో అశ్విని నక్షత్ర జాతోద్భవత్యాం కన్యాం, అశ్విని నక్షత్రంలో పుట్టిందిట సంజ్ఞాదేవి, ఆవిడ్ని పట్టుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన వెంటనే సూర్యభగవానుడి భక్తిగా సేవించింది. ముందుగా ఒక కొడుకు పుట్టాడు, ఆయనే రోజు మనం తలుచుకునే వైవస్వత మనువు. రోజు మీరు ఆచమనం చేసి సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెబుతున్నారు? వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పది వైవస్వత మన్వంతరే చెప్పుకుంటే, వైవస్వత మను ఆయన కొడుకు అనమాట. సూర్యుడికి సంజ్ఞాదేవికి పుట్టిన మొదటి కొడుకు వివస్వాన్ అంటే సూర్యుడు, ఆయన కొడుకు కనుక వైవస్వతుడు అనమాట. వివస్వంతుని యొక్క కుమారుడు వైవస్వంతుడు. తర్వాత రెండో కొడుకు పుట్టాడు, ఆయనే యమధర్మరాజు గారు. ఇప్పుడు మన అందరి ప్రాణాలు తీసి పట్టుకుపోయే మహానుభావుడు, ధర్మదేవత, ధర్మాన్ని నిలబెట్టే పుణ్యాత్ముడు ఆ యమధర్మరాజు గారు రెండవ కొడుకు. ఈ ఇద్దరు పుట్టాక, వైవస్వత మనువు, యమధర్మరాజు పుట్టాక కూతురు పుట్టింది, ఆవిడే యమున నదిగా మారింది. తర్వాత యమున పుట్టింది. ఈ ముగ్గురు పుట్టాక ఈ భర్త వేడి తట్టుకోలేకపోయింది ఆవిడ. ఎంతో కాంతితో వేడితో ఉండేవాడు సూర్యుడు, ఇంత కాంతి తట్టుకోలేక, ఓరి దేవుడు ఇదేం వేడిగా బాబు, భర్త అస్తమాటు చిటాపటలాడితే ఒళ్ళు మండిపోతుంది, భార్యకి తట్టుకోలేదు, చెప్పలేకపోయినా పైకి. అందుకని సాధ్యమైనంతవరకు చిటపట్లు ఆడకూడదు భర్త అన్నారు. అందులో ఈవిడ మామూలు కాంతి, ఈయన కాంతి, ఆ వేడి తట్టుకోలేక ఈ భర్తతో కాపురం చెయ్యలేక విడిపోతారని చెప్పలేక పతివ్రత కనుక ఒకరోజు ఒక ఆలోచన చేసి తన నీడకి ప్రాణం పోసింది. నీడని సంస్కృతంలో ఛాయ అంటారు. నీడకి వేడి పీడ ఉండదు, ఎంచేత నీడ కనుక దానికి వేడి ఉంది, అచ్చం ఆమెలాగే ఉండేది నీడ కనుక, డిటో అనమాట గంగామంగ సినిమాలాగా. అందుకని నీడకి ప్రాణం పోసేసి, అమ్మా ఛాయాదేవి నువ్వు నాకు అపరస్వరూపిణివి, నీకు ప్రాణం పోసాను, నా భర్త వేడి తట్టుకోలేకపోతున్నాను, నేను కొంతకాలం పుట్టింటికి వెళ్ళిపోతాను, నా బదులు నువ్వు భర్తతో కాపురం చెయ్యి, నేను ఎప్పుడైనా మళ్ళీ తిరిగి వస్తే నాలో కలిసిపోదు కానీ లేదా ఇద్దరు విడిగా ఉందాం అంది. ఛాయాదేవి వెంటనే, అమ్మా నీకు నేను నేను మారు రూపమే, నీ నీడనే కాదన్ను, కానీ ఎంతకాలనుకున్నా ఒక స్త్రీ రూపం భర్తకి బాగా తెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా సూర్య భగవానుడికి అనుమానం రావచ్చు. అనుమానం వచ్చి నువ్వు నా భార్యవి కాదు ఎవరిదో అడిగితే అప్పుడు నేను ఏం చెప్పను అంటే ఆయనకు అనుమానం రాదు. మన ఇద్దరం ఒకే రకంగా ఉంటాం, గుణం రూపం కర్మ అన్నిటిలో ఒకే రకంగా ఉంటాం, తేడా లేదు. ఎందుకంటే నువ్వు నాకు పూర్తిగా మారు రూపం కనుక ఏం భయం అక్కర్లేదండి, భయం అక్కర్లేదు నువ్వు అన్నావు నిజమే. కానీ ఎప్పుడైనా దొరికితే అప్పుడు ఏం చెయ్యను, భర్త శపిస్తాను అని తిట్టే వరకు మాట్లాడకు అందివిడ. అయితే మన భర్త ఎప్పుడైనా నన్ను గుర్తించి శాపం పెడతాను నువ్వెవరో చెప్పు అని అడిగితే మాత్రం నేను ఉన్న విషయం చెబుతాను, అప్పటిదాకా మాత్రం నిజం చెప్పను అంది. ఆ విధంగా ఛాయాదేవిని అక్కడ వదిలిపెట్టి ఈవిడ విశ్వకర్మ దగ్గరకు వచ్చేసింది. ఓ ఏడాది పాటు ఉండిపోయింది. ఈయనకు అనుమానం వచ్చింది, ఎంతకాలం పుట్టింట్లో ఉంటో తప్పు, భర్త దగ్గరికి వెళ్ళు, అలా ఇంతకాలం ఉండకూడదు, ఆయన ఏమనుకుంటాడో వెళ్ళిపోమన్నాడు. భర్త దగ్గరికి వెళ్ళలేదు, ఆ వేడి తట్టుకోలేదు, అలాగని పుట్టింట్లో వద్దని అడిగిన. అందుకని వెంటనే ఒక ఆడగుర్రం రూపం ధరించి ఉత్తర కురు భూములకు వెళ్ళిపోయింది, కురుక్షేత్రం దాటి వెళ్ళిపోయింది. అక్కడ ఒక ఆడగుర్రం రూపంలో ముందు కాళ్ళు ఇలా పెట్టి చూసారు, సాధారణ కుక్కలు వెనక్కడ నేల దగ్గర పెట్టి కాళ్ళు ఇలా పెరిగి పెట్టి పెడతాయి, అలాగా సాధన చేసుకుంటూ సూర్యుడిని ధ్యానించుకుంటూ ఉండిపోయింది. ఆడగుర్రాన్ని బడబా లేక అశ్వని అంటారు, ఆ రూపంలో ఉండిపోయింది అక్కడ జపం చేసుకుంటూ. ఈలోపు ఛాయాదేవి ఏమి అనుమానం లేకుండా భర్తతో కాపురం చేసింది. చాలా కాలం వైవస్వత మనువుని, యమధర్మరాజుని, యమునని కన్నబిడ్డల్లాగే చూసుకుంది. కొంతకాలం పైగా ఈ విడికి పిల్లలు పుట్టారు. మొదటి కొడుకు ఇదివరకు రాబోయే సాబర్ని మనువు అంటారు. మనువులు 14 మంది. ఈ మనువులు ఎలా తిరుగుతూ ఉంటారు, అందులో మొదటివాడి పేరు స్వయంభువ మనువు, రెండోవాడు స్వార్వచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఇప్పుడు ఏడోవాడి కాలంలో ఉన్నాం వైవస్వత మను సప్తమ మన్వంతరం. ఈ మనువు కాలం అయిపోయాక యుగాంతం అయ్యాక మళ్ళీ యుగం ప్రారంభం అయ్యేటప్పుడు కొత్త యుగం, అప్పుడు ఇంకో మనువు వస్తాడు 8వ వాడు. ఆయన అనమాట ఛాయాదేవికి సూర్యుడికి పుట్టిన సావర్ణి మనువు, సూర్య సావర్ణి మనువు. సూర్య సావర్ణి తర్వాత ఇంద్ర సావర్ణి, ఆ తర్వాత బ్రహ్మ సావర్ణి, ఆ తర్వాత రుద్ర సావర్ణి, ఆ తర్వాత మరొక దివ్య సావర్ణి, ఆ తర్వాత రౌచ్య మనువు, భౌచ్యమనువు, వీళ్ళు పడతారనమాట. ఎంతమంది, స్వయంభువ, స్వారోజిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవసత, దేవేంద్ర సావర్ణ, బ్రహ్మ సావర్ణ, రుద్ర సావర్ణ, ఇంద్ర సావర్ణ, విష్ణు సావర్ణి, రౌచ్య భౌత్య మనువులు. ఈ మనువులే తిరుగుతూ ఉంటారు అలా మళ్ళీ రొటేషన్ అనమాట. ఆ రాబోయే మనువు కూడా పుట్టాడు ఛాయాదేవికి సూర్యుడికి, ఇంద్ర సూర్య సావర్ణి మనువు. పుట్టిన తరువాత మరొక కొడుకు పుట్టాడు, అదిగో ఆయనే ఆయన ఎదురుగుండా ఉన్నాడు. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరుడు, శని గారు పుట్టుకొచ్చాడు. శనైశ్చరుడు ఎంత గట్టివాడు తెలిసినా ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే శనై చరతి ఇది శనైశ్చర, శనై అంటే మెల్లగా, ఆయన చాలా మెల్లిగా నడుస్తాడ, మరీ మెల్లిగా నడుస్తాడు అనమాట. అప్పుడే బైపాస్ సర్జరీ అయిన వాడు కూడా అంత మెల్లగా నడవడు, అంత మెల్లగా నడుస్తాడు ఆయన. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని జనుడు ఆయన్ని స్తుతిస్తారు. అంటే అర్థం ఏంటంటే మెల్లగా నడవడం అంటే ఆయన ఏడు నడిచినే పేరుతో అడుగు పెడితే ఆ వ్యక్తిని విడిచిపెట్టడానికి 7.5 ఏళ్ళు, అంత మెల్లగా వాడి ఇంట్లో నడుస్తాడు వాడు జాతకంలో, అదనమాట శనైశ్చరుడు అంటే. ఆ 7.5 ఏళ్ళు ఉంటుంది ఆయన, అందులో మొదటి 2.5 ఏళ్ళు బాగా పీడిస్తాడు, తర్వాత 2.5 ఏళ్ళు కొద్ది తగ్గుతుంది, ఆఖరి క్రమంగా తగ్గుతుంది. శనిగారు పట్టినప్పుడు ఇంట్లో ఉన్న రాళ్ళు కూడా వెళ్ళిపోతాయి బయటికి. ఇక ఎక్కడికెడితే రామ అంటే గుర్తుపాటు అవుతుందనమాట. మంచి మాట అనౌన్స్ చేస్తే, తీర్థం ఇస్తే, తీర్థం వాడికి ముందు ఇచ్చినాడు ఇచ్చేవి అంటాడు, వీడికి ముందు ఇస్తే అంటే ముందు చక్రాలు పోసేవా అంటాడు, ఇంకా నువ్వు ఏం చెయ్యి వాడికి మండిపోతుంది. ఇందులోంచి బయటపడటానికి 2 మార్గాలు, కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేష్ట ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనిశ్చరం అనే శ్లోకం ఆ ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కాలంలో జపం చేయటం లేదా హనుమన్ మంత్రం చేయటం. అద్భుతమైన హనుమన్ మంత్రోపాసన చేస్తే తీవ్ర ప్రభావం పోయి చిటికతో పోతున్నమాట. ఒక వ్యక్తికి తల తెగిపోవలసిన చోట ఒక్క గోలు పోయి వీడు హాయిగా ఉంటాడు. గోలు పోతే పెద్ద నష్టం లేదు, వెళ్ళి వస్తుంది. కానీ తలకే పోతే రాడు కనుక. అందుకని ప్రతిదానికి ఒక విరుగుడు ఉంది. రోగం రావడం మన చేతిలో లేదు, వచ్చేసింది. వచ్చిన తర్వాత మంచి ఇంజక్షన్ చేర్చుకోవట్లే వెళ్ళిపోతే. ఇక తర్వాత మన విశాల మనోరం గారు వెళ్ళామంటే రోగం వచ్చింది, వైద్యం పడింది, మంచి వైద్యం, తక్కువ రోగం తగ్గుతుంది అన్నమాట. ఎంతో కొంత ప్రభావం ఉంటుంది, తగ్గుతుంది కాకపోతే. అందుకని ఆ శని దోష నివారణ కోసం ఈ అద్భుతమైన విధానాలు చెప్పారు. మొత్తం మీద శని గారు పుట్టాడు ఛాయాదేవికి. ఆ తరువాత కూతురు పుట్టింది, ఆవిడే ఇప్పుడు తపతి అని పిలుస్తున్న నది. అటు యమున, ఇటు తపతి. అటేమో యమధర్మరాజు, ఇటు శనైశ్వరుడు. అటు వైవస్వత మనువు, ఇటు సావర్ణి మనువు. ఇలా పుట్టుకొచ్చారు.